భగవద్గీత 2వ అధ్యాయం 72వ శ్లోకం ఆఖరి శ్లోకం. ఏషా బ్రాహ్మణి దీర్పాద నయనం ప్రాప్యాభిమూయతి నిత్యాశామంత కాలే బ్రహ్మ నిర్వాణం దృష్టి. ఆధ్యాత్మము దీవమైన జీవితోదానాన్ని పొందిన పిమ్మట మనిషి మోహం పొందడు. మరణ సమయంలో కూడా మోహం లేనివాడు భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించగలడు. తాత్పర్యం, కృష్ణ చైతన్యం ఆధ్యాత్మిక జీవితం. మనిషి క్షణంలో కృష్ణ చైతన్యాన్ని పొందవచ్చు. కోట్లాది జన్మలు ఎక్కినా పొందలేకపోవచ్చు. ఇది అవగాహన అంగీకారం పైన ఆధారపడి ఉన్నది. కృష్ణుని శరణ పొందడం ద్వారా మహారాజు కట్వంగా సాగు 10 నిమిషాల ముందే అతను శరణను కోరుకున్నాను. తత్వానికి యోగాలతో కూడిన జీవితాన్ని ముగించితే భౌతిక జీవితం తర్వాత ఏమి ఉండదనడం బౌద్ధుల యొక్క వాదం. కానీ గీత భిన్నంగా ఉపదేశిస్తున్నది. నిజమైన జీవితం భౌతిక జీవితాన్ని త్యాగం చేసిన పిమ్మట ఆరంభమవుతుంది. భౌతిక జీవిత విధానం ముగించవలనని లౌకికునికి అవసరం. కానీ ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి పొందినవాడు లౌకిక జీవితాన్ని ముగించిన పిమ్మట వేరొక జీవితం కలదని ఎరిగి ఉండును. సావడానికి ముందే మనిషి అదృష్టవశాత్తు కృష్ణ చైతన్యాన్ని పొందించో అతడు శీఘ్రమే భగవంతుని పొందగలడు. భగవద్ ధామానికి భగవంతుడి సేవకి తేడా లేదు. ఆ రెండు పూర్ణమైనటివే. భగవంతుడి సేవ ఎందుకుండుట భగవద్ధామ పొందుట ఒకటే అవుతున్నది. భౌతిక జగత్తులో ఇంద్రియ ప్రీతికి చెందిన కర్మలు ఉండగా ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ ప్రీతికి చెందిన కర్మలు ఉండను. ఈ జన్మమునందే కృష్ణ భక్తిని పొందుట మనకి శీఘ్రమే ముక్తిని కలుగజేయను. కనుక కృష్ణ చైతన్యం కలవాడు భగవత్ సామ్రాజ్యంలో నిశ్చయముగా ప్రవేశించిన వాడే అని చెప్పవచ్చు. ఆధ్యాత్మము భౌతికతకి వ్యతిరేకమైనది. బ్రాహ్మణ స్థితి ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి ఉంట. కృష్ణ భగవానికి చేయబడు భక్తిగత సేవ ముక్తిగా భగవద్గీత అంగీకరించినది. సగుణాన్ సమతే త్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. కనుక బ్రాహ్మీ స్థితి భౌతిక బంధాన్ని ఇచ్చి ముక్తిని పొందినటువంటి స్థితి అయి ఉన్నది. భగవద్గీత యొక్క ద్వితీయ అధ్యాయం గీతాసారమని భక్తివినోద్ ఠాకూర్ తెలిపి ఉన్నారు. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, భగవద్గీత చర్చనీయ అంశాలు ఈ 2వ అధ్యాయంలో గీత సారాంశంగా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం 3 కూడా ఈ 2వ అధ్యాయంలో సూచింపబడినవి. భగవద్గీత గీత సారం 2వ అధ్యాయానికి భక్తి వేదాంత తాత్పర్యము సమాప్తం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన సలాఖయ శ్రీగురవే నమ. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితమైన భూతలే స్వయం రూప కథామయ్యంగా జయ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది రాగద్వేషాలు పతాపాలు ఈర్ష్యాద్వేషాలు అయితే వాడు మోహాన్ని ఇష్టపడతాడు. తన ప్రతి మనిషి తన మోహాన్ని అర్థంలో సినిమాలు చూసుకుంటూ ఉంటాడు. సినిమాలు చూసుకుంటా అర్థంలో చూసుకో. వాళ్ళ మూర్ఖులైన వాళ్ళందరికీ వాళ్ళ మొహాన్ని చూసుకుని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు, సంతోషపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఆధ్యాత్మికం దివ్యమైనటువంటి జీవిత విధానం దొరుకుతుందో ఆ పిమ్మట మనిషి మోహాన్ని పొందడు. వాళ్ళు మోహన్లో తప్పేం లేదు, మోహన్ చూసుకోవడం అనేటువంటిది మోహానికి దారితీస్తుంది. అంటే నేను ఈ శరీరం, మనం ఈ శరీరం అనుకున్నప్పుడు మనకు తప్పుడు సుఖాలు కావాలా? ఈ శరీరం అనుకున్నప్పుడు లేకపోయినా తెలియగల వాళ్ళలాగా నాటకం చేయాలా? నాకు సైంటిస్ట్ అందరూ కూడా ప్రతి మనిషి కూడా నేను మూర్ఖుడు, నేను చవటనైన వాడిని ఒప్పుకుంటాడే అండి, ఒప్పుకోను కనీసం నువ్వు ఒప్పుకో. నేను చవటనే, నేను మూర్ఖుని ఎవరిని ఒప్పుకుంటాను? ఈ పిల్లాడు కూడా ఒప్పుకోడు. నేను ఎవరన్నా చవట అంటే ఒప్పుకుంటాయండి, ఒప్పుకుంటాయండి, ఒప్పుకోడు కదా. నిజానికి మనం అందరం కూడా మూర్ఖులే. మూర్ఖులం కాబట్టి ఇక్కడికి వచ్చి సంతోషాన్ని ఎందుకు వెతుకుతూ ఉన్నాం? ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడ సంతోషాన్ని వెతుకువాడు మూర్ఖుడే కదా. అది దుఃఖ సంసారం. ఇక్కడ సుఖాన్ని వెతికేటువంటి వాళ్ళు ఉంటాయి. ఈ సంసారం కాలం అనేది ప్రతిదాన్ని కూడా నాశనం చేసేది. మనం మొదటన్నింటినీ కూడా కదా, అంతే కదా. దుఃఖాలు తెలియగల వాళ్ళు దుఃఖాలు ఉండే సంసారంలో సుఖంగా తగ్గడానికి ప్రయత్నం చేసే పద్ధతిని వాళ్ళు వదిలివేస్తారు. రెండోది, మనుషుల మోహం వల్ల చర్మ సౌందర్యాలు వెతుక్కుంటూ ఉంటారు, తనలోను ఇతరుల్లోను. కానీ ఎవరికైతే ఈ ఆధ్యాత్మికము దివ్యమైనటువంటి జీవిత విధానం తెలిసి వస్తుందో అటువంటి వాళ్ళు మోహాలు చూసుకునే వాళ్ళు భ్రాంతిలో పడడం వాళ్ళు వదిలివేస్తారు. ప్రపంచంలో అందరూ కూడా వాళ్ళందరూ కనపడంగానే, వాళ్ళ ఫ్రెండ్స్ కనపడంగానే ఎంతో సంతోషపడుతూ ఉంటారు. కానీ భక్తులైనటువంటి వాళ్ళు ప్రయోజకుల్ని, మనిషి ప్రయోజకుడైనప్పుడు సంతోషపడతారు. అంతే కదా, మనం చవటైనటువంటి కొడుకుని సంతోషపడుతున్న లాభం ప్రయోజకుడైనప్పుడు సంతోషపడాలి. ఎప్పుడైతే కొడుకు సమూహం నుంచి బయటపడతాడో కొడుకు రోగాలు పాలయ్యి తగ్గుకుంటూ తిన్నుకుంటూ పట్టుకుంటే ఇప్పుడు నుంచే మనకంటే వయసులు ఎంత తిన్నాడు ఈ గట్టి పట్టింది రేవతి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశాడు సాయంత్రం మాతాజీ గారు ఉన్నారు రేవతి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి అంటే లక్ష్మి కోసం ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది ఫ్రెండ్ కళ్ళ తల్లిగట్టుకో అమ్మ కూడా వచ్చి ఇంటి సమస్యల గురించి రేవతి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి ఇంటి సమస్యల గురించి దగ్గరికి కహాని అంటారు గొడవ లేనటువంటి ఇల్లు ఎక్కడ ఉంది ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య డబ్బులు లేదని ఆరోగ్యం బాగాలేదని రకరకాల సమస్యలు ఉంటాయి ఆయన కూడా జనాలు ఆశ పేరాశ పెట్టుకోరు దురాశ అంటారు దురాశ అంటే పూర్తి కానటువంటి ఆశలు అది పూర్తి అవకాశం నువ్వు ఉదాహరణకి ముసలితనం రాకుండా ఉండాలి నాకు దురాశ అంటే అది పూర్తి అయ్యే అవకాశం అలా రకరకాలుగా మనిషి భౌతిక భోగాల ద్వారా నేను సుఖ సంతోషాన్ని పొందాలని నేను ఎక్కడికి తిన్నది యాసం లేదు ఈరోజు పొద్దున ఒక అరగంట సాయంత్రం అరగంట నిద్రపోతే నేర్చుకునేదాన్ని ఎవరైతే సంసారంలో భోగాల ద్వారా సుఖపడాలి సుఖపడతాం లేదా మన డబ్బు మన బంధువులు మనల్ని కాపాడతారు అనుకోవడం భోగాల ద్వారా సుఖపడతాం అనుకోవడం బంధువులు డబ్బు మనల్ని కాపాడుతాయనుకోవడం ముసలితనం రాకుండా ఉండాలని కోరుకోవడం ఇది దురాశ ఇన్ని ఎప్పుడు అయ్యే పని కాదు మరి ఆయన కూడా మనుషులంతా కూడా కృషి చైతన్యం లేకుండానే సుఖపడాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే వాడు మోహానికి గురయ్యారు అంటే వాడు అందరి జీవితాలు చూస్తున్నారు వాళ్ళు బతికిన వాళ్ళు ఇప్పుడు దాకుంటే బతుకులు కూడా వాళ్ళు చూశారు దొరికింది మీద ఆయన కూడా ఆశ ఏదో అయిపోతే పిల్లలు పెట్టుకుని ఉద్యోగం దొరికితే ఇది అయిపోతే అది అయిపోతే ఉద్యోగం వాళ్ళంత సుఖపడ్డారే డబ్బు వాళ్ళంత సుఖపడుతున్నారే అనేటువంటిది కృష్ణుడు చూస్తున్నాడు ఏ సుఖం అయితే శరీరానికి చెందినటువంటిదో అది ఎక్కువ సమయం నిలవదు ఏ సుఖం అయితే శరీరానికి చెందినటువంటిదో అది సుఖానికంటే కూడా దొరికేది కొద్దిగా దాని పరిణామం ఎక్కువ దుఃఖాలను అనుభవించాలి మనం సుఖం కోసం నాలుగు మీద భోజనం ఎంత టైం ఉంటుంది ఒక నిమిషం కూడా అట్లా ముద్ద పెట్టుకుని కూర్చున్నాడు కదా మిగుతూ ఉంటాడు మిగుతా ఉంటాడు టైం ఉండండి ఉంటుంది నాలుగు సుఖం కోసం అతిగా తినేటువంటి వాడు ఇది నాలుగు మీద కొద్ది క్షణాలే ఉంటుంది మళ్ళీ ఆ అనుభవం కాలంలో మళ్ళీ మళ్ళీ తింటాను ఇలా ఇక్కడ ప్రెషర్ పెరుగుతాం అంటే ఏమవుతాడు మనిషి ఎవరైతే నాలుగు సుఖం కోసం తంటాలు పడుతూ ఉంటాడో అటువంటి వ్యక్తి అవసరానికంటే పొట్టను ఎక్కువగా నింపి ఇప్పుడు బుద్ధి పని చేయదు నిద్ర వస్తూ ఉంటుంది కదా జీవితంలో నేర్చుకునేది కూర్చున్నప్పుడు అలా నిద్రపోతూ ఉంటే మనకి జ్ఞానానికి వెళ్ళేది ఎప్పుడు కూర్చోగానే నిద్ర కూర్చోగానే నిద్ర లేనప్పుడు మనం మోహంలో ఉన్నప్పుడు ఈ యొక్క జీవితం గడిచిపోతూ ఉంటుంది. కానీ మన మోహం నుంచి బయటకు వస్తూ ఉంటే మనం జాగ్రత్తగా మన కాలం గడిచిపోతుంది, సాగు దగ్గర పడుతుంది. నేను సాగుకు సిద్ధంగా ఉన్నానా, ఎవరిని అడిగా అనుకో నువ్వు సాగుకు సిద్ధంగా ఉన్నావు, వాళ్ళు ఎప్పుడు అట ఆలోచిస్తారు. ఇక్కడ వాళ్ళు మనుషులంతా కూడా భాగవతం ప్రారంభమే, అది భాగవతం ప్రారంభం. కృష్ణ మహారాజుకి 7 రోజులు నువ్వు చస్తావయ్యా శాపం కలిగి 7వ రోజు నువ్వు ఉండవు పోతావు. మనకి తెలియదు కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం ఇంకా బతుకుతానంట ఇంకా బతుకుతానంట. చాలా మాటలు మోసపోయాట్లే ఈ స్థలం ఇచ్చిన ఆయన, ఆయనకి కోట్లు ఉండేవి, ఆయన పిల్లలు లేరు, అంతా కూడా మీకే చేస్తారు మీకే చేస్తారు ఒట్టి మాట్లాడితే లాభండి. పిల్లలు లేనాడు మీకే చేయాలి మీకే చేయాలంటే రాయకుండా తెచ్చిపెట్టే మీకేమైనా వస్తున్నాయి. పిల్లలు లేనాడు ఏం రాయకుండా ఆస్తులు ఎదురు పెట్టి పెట్టే అడిగిపోతున్నాడు బంధువులు ఇంకా పంచుకుంటారు అంతే కదా రాయలేదు కాబట్టి. లేదా మరి ఎక్కువ ఆస్తులు అండి బంధువులంతా కొట్లాడి కోట్లు పోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. గమ్మున ఆలు పోకుండా పనిచేసుకుంటే ఎవరికి తెలియదు అంతే కదా. కానీ మీరు కొట్లాడిపోయి అది కావాలి ఇది కావాలి బిల్డింగ్ నాకు కావాలా గురిసిన తీసుకో అంటే పొలం నాకు కావాలా బందిరు తీసుకో కోతికి పోతాం కోతి ఎరడు పిల్లులు కొట్లాడుకుంటే మధ్య రొట్టె ముక్క కోతి తినేస్తుంది అట్లా వచ్చింది పరిస్థితి. పాయింట్ వచ్చే ఎవరైతే భోగాల ద్వారా సుఖపడతాము ముసలితనం రాకుండా ఎలా ఉండాలా ఎక్కడ ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా డబ్బు బంధువులు వాడు మనల్ని కాపాడతారు అనుకోవడం, ఇదంతా కూడా మోహంలో ఉన్నవాడు. మోహంలో ఉన్నవాడు అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు మోహంలో ఉంటాడు. ఆత్మజ్ఞానం కలిగితే మెల్లిగా ఏమీ మనం చర్మ సౌందర్యాన్ని చూసుకోవడం, లేదా మనం డబ్బు బంధువులు నమ్ముకోవడం, ముసలితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం, లేదా భోగాల ద్వారా సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం, ఎన్ని మాల్లో పడి బతికేటువంటి వాళ్ళు టైం పాస్ చేసుకుంటారు. ఇక్కడ మోహన్ నుంచి బయటపడాలంటే ఈ భగవద్గీత 2వ అధ్యాయం అంతా కూడా జ్ఞానం ద్వారా మోహన్ నుంచి బయటపడేలా, పుణ్యకర్మల ద్వారా మోహన్ నుంచి బయటపడేలా, భక్తి ద్వారా మోహన్ నుంచి బయటపడేలా, కర్మలు చేయడం ద్వారా మనం బయటపడడం చాలా కష్టం. అంటే పుణ్యకర్మ ఈరోజు ఎవరు చేస్తూ ఉంటారు, నీకే తినడానికి లేకపోతే పుణ్యకర్మ గట్టి చేస్తూ ఉంటారు, మనకే తినడానికి లేకపోతే పాడు కర్మలు చేసి ఒకరికి అభివృద్ధి చేసి ఈ కాలంలో పుణ్యకర్మలు చేసే వాళ్ళు తక్కువగా కనిపిస్తారు. అదే రకంగా జ్ఞానం చదివేవాళ్ళు బాగా ఆలోచన పనులు మేధావులు వీళ్ళంతా తక్కువగా కనిపిస్తారు. కాకపోతే ఇదంతా ఈ జీవితాన్ని సినిమాలు చూస్తూ క్లబ్లు పోతూ ఆటపాటల్లో రకరకాల గేమ్స్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ చావు లేదు, నేను పర్మనెంట్గానే నేను వయసులో ఉన్నానంటే ఏమన్నా ఆటల పోటీలకు వచ్చినాయంటే వచ్చినా గెలవకపోయినా తప్పకుండా ఎప్పుడు గెలుస్తూ ఉండే అవకాశం లేదు. వయసులోను బోస్ గెలవచ్చు, కానీ నువ్వు బతికిన నాళ్ళు గెలుస్తూ ఉండగలవండి. ఆటల పోటీల్లో గెలుస్తూ ఉండగలవండి. ఆటల పోటీల్లో గెలవడానికి వయసు ఉంటుంది. దాని ఉంటాడు మహమ్మద్ అలీ అని చెప్పి ఎవడే మహమ్మద్ అలీ అని బాక్సింగ్ ఛాంపియన్. ఒలింపిక్ గేమ్స్ 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. నువ్వు ఒలింపిక్ గేమ్స్లో పోవాలంటే కనీసం నీకు 30 ఏళ్ళు వయసు ఉంటుంది. ఎదురు వచ్చి పనికి మాలని తీసుకెళ్ళి భారతదేశం తరఫున ఒలింపిక్ గేమ్స్లో పాలు పంపిస్తారేంటి. ఇంకోసం ఒలింపిక్ గేమ్స్ పేరు మీద జర్మనీ తిరిగి రావాలా, ఒలింపిక్ గేమ్స్ పేరు మీద ఆస్ట్రేలియాకి హెల్సింకి పోయి రావాలా, ఫిన్లాండ్ హెల్సింకి. ప్రభుత్వం దృష్టిలోకి రావాలంటే ఎన్నో ఏళ్ళు మీ జిల్లాలో ఆటగాడిగా మీ రాష్ట్రంలో 30 ఏళ్ళు దాటిన తర్వాత 5 ఏళ్ళకి ఒకసారి పోటీలు వస్తుంటే 2 సార్లు పోతే 40 ఏళ్ళ గెలవగలుగుతాం. తర్వాత మీకు 45 ఏళ్ళు వస్తే కుర్రాడితో పోటీ పడగలమైంది. కుర్రాడితో పోటీ పడగలరు. మహమ్మద్ అలీ ఆయన 4 మాటలు అంటే 50 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు నీలాంటి కుర్రాన్ని చిచ్చు చిచ్చుగా బుద్ధి తన్ని బయటపడేశాడు. ఆయన అనుకున్నాడు కదా నాకు ఏ వయసు వచ్చినప్పుడు నేను ఇట్లాగే ఉంటాను. ఆ తర్వాత 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా అనుకుంటున్నాడు ఇంకా 4 బలమైన తగ్గలేదు. ఇప్పుడు వాడేవాడో వచ్చి దీని మీద ఆయన పారేస్తుంది రక్తం కట్టి చేసి ఇంకా నుంచి ఆయన ఆ పోటీని పనికిరాడు. ఇప్పుడు పాయింట్ ఏంది, పాయింట్ వచ్చి మోహన్ నుంచి బయటపడాలంటే వేరే మార్గం ఏంటి, ఆత్మను తెలుసుకోవాలని. ఆత్మను తెలుసుకున్నప్పటి నుంచి మన కళ్ళు తెలుసుకుంటాం. ఆత్మజ్ఞానం లేకపోతే మనం ఇలాగే ప్రయత్నం చేస్తాం. శివుడు చెప్పిన పద్ధతి ఆత్మజ్ఞానం కలిగితే వెంటనే మనం మార్గాన్ని మార్చుకుంటాం, రూట్ మార్చుకుంటాం. ఇంతకుముందు మనం పోవాలనంటే మనకి ఆత్మజ్ఞానం కలిగితే నేను వైకుంఠానికి పోవాలి. తెలిసిపోతుంది అమెరికా పోయినా కూడా ఈ దిక్కుమాలిన పరిస్థితులు ఉంటే అక్కడ కూడా, అంటే అమెరికా పోయినా కూడా ఇదే పరిస్థితి. ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంటి, వాడికి చర్మం రంగు తెల్లగా ఉంటుంది, నీ చర్మం రంగు నల్లగా ఉంటుంది. లోపల ఆలోచనలు ఒకటే, ఎంత డబ్బు సంపాదించాలి, ఎంత భోగాలు అనుభవించాలని, ఎంత మనం చదువును తగ్గించుకోవాలి. అంటే చర్మపు రంగు వేరు, కానీ ఆత్మజ్ఞానం లేని మనుషులంతా కూడా ఒకే రకంగా ఆలోచిస్తారు. అందరు ఆలోచన ఏ దేశం వాడైనా కూడా ఇక్కడ మోహన్ నుంచి బయటపడాలంటే ఆయన అంటున్నాడు మనకి ఆధ్యాత్మిక అంటే తెలియాలా, దివ్యం. దివ్యం అంటే కాలప్రభావం లేదు. ఇక్కడ ప్రతిది కాలప్రభావంలో అంతా కూడా ముగిసిపోతుంది. నీ వయసు ముగిసిపోతుంది, నీ భోగాలు ముగిసిపోతాయి, జీవితం ముగిసిపోతుంది. జీవితం అంటే వయస్సు సంబంధం లేకుండా మామూలుగా భోగాలను వచ్చాడు ముసలితనం వచ్చిందంటే తెలుసు అయిపోయింది ఇంకా నేను దేనికి పనికిరాను అండి. అంటే ఎందుకంటే శరీరాన్ని నమ్ముకుని బతుకుతున్నాడు. ముసలితనం వచ్చాడు ఇంకా అయిపోయింది మనం దేనికి పనికిరాను. దివ్య జీవితం అంటే వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయసులో అయినా కూడా ప్రభు పాదం 63 ఏళ్ళు ఆయన జ్ఞానం గలవాడు. తర్వాత ఆయన ఆధ్యాత్మికంగా బతుకుతున్నటువంటి వాడు. తర్వాత ఆయన ఇటువంటి నుంచి బయటపడినటువంటి వాడు. బట్ ఆయన ఆ వయసులో మామూలుగా ఆ వయసులో ఎవరిని పట్టించుకుని ముసలాడి చేస్తాం నాయుడు గారు 20 ఏళ్ళు అది చేసే అవకాశం లేదు వదిలేస్తారు. ఆశించేది ఏం లేదు కానీ ప్రభు బాధ ఆయన చనిపోయేదాకా జనాలంతా కూడా చెవులు నిక్కపోవచ్చు. ఆయన చనిపోయేదాకా జనాలంతా కూడా చుట్టూరా తిరిగి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు అంతా కూడా ఆయన నోటి నుంచి వచ్చినా కూడా అది మన జీవితానికి ఉపయోగపడేటువంటి జ్ఞానం. ప్రభుత్వం పోయేదాకా జనాలు అంతా కూడా చుట్టూరా ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి ఎందుకంటే ఆయన దగ్గర ఆ జ్ఞానం ఉంది. ఆధ్యాత్మికం దివ్యమైనటువంటి జ్ఞానం ఉంది. తర్వాత ఆయన తన జీవితంలో చూపించాడు ఎవరైతే ఆధ్యాత్మికము దివ్యమైనటువంటి జీవితాన్ని పొందుతారో అదేదో మాట్లాడటం కదా. మాట్లాడి మనం కూడా డబ్బులు లెక్క పెట్టుకోవాలి. డబ్బులు ఏమున్నాయని చెప్తారు మనం వెనక మనం కూడా మనం కూడా డబ్బులు లెక్క పెట్టుకుంటాం. ఏం లేదు సంసారంలో సుఖం ఉన్నాయని మళ్ళీ మీరు అగ్ర సుఖాలు ఎత్తుకుంటారు. జ్ఞానం దివ్యమైన జీవిత విధానం దొరికితే మామూలు వ్యక్తులకు బట్టి అవకాశం లేదు. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎవరైతే ఆ మార్గంలో పోతూ ఉంటారో ఇది మళ్ళా బట్టి కాదు. శరీరానికి చెందినటువంటిది కాదు. అది కూడా దైవ కార్యం భగవత్ కార్యం అంటే ఎవరైతే ఆ విధంగా దివ్య జీవితాన్ని గడుపుతూ ఉంటారో ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉంటారో అతను అలాంటి మోహాలకి వయసు అయిపోయినా వయసు అయిపోతే ఆయన బాధపడేది ఏం లేదు. ఎవరైనా అవమానం చేసినప్పుడు ఆయన బాధపడేది ఏం లేదు. ఆయన డబ్బు లేకపోయినా ఆయన ఇబ్బంది పడేది ఏం లేదు. నేను ఆయన భౌతికంగా ఆశించట్లేదు. భౌతికంగా ఆశించే వాళ్ళకి ఇవి లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. మనం భౌతికంగా ఏం ఆశించకపోతే మన వయసు అయిపోయినా మనకి ఏం పోయింది. డబ్బు లేకపోయినా మనకి ఏం పోయింది అవసరం. ఎవరైతే ఆ రకంగా బతుకుతాం మరణ సమయంలో కూడా మాకు చావు భయం అంటారు కదా మరణ భీతి చావు భయం ప్రతి ఒక్కరికి శరీరాన్ని నమ్ముకుని వాళ్ళందరికీ చావు భయం అనేది తప్పదు. చావు వచ్చే శరీరం ఒకరికి వదిలి పెట్టాను మన శరీరాన్ని నమ్ముకున్నాం. ఏమన్నాడు ఎవడైతే నిజంగా మరణం వస్తున్నా కూడా మామూలుగా మనం ఇట్లంత ప్రవచనాలు ఇస్తూ తిరుగుతాం చావు వస్తుంది అని అయిపోతాయి. నిజంగా ఈ ప్రవచనాలు ఇవే కాదు. ఎవరైతే ఆ విధంగా బతుకుతున్నారో అటువంటి వాళ్ళ జీవితం చావు వచ్చినా కూడా వాళ్ళు రెడీగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కేవలం మాట్లాడడమే కాదు అంటే మాట్లాడేవనే మాట్లాడచ్చు కానీ ఎవరు టీ కాఫీలు వదిలి పెడతారు ఎవరు మొద్దు నీళ్ళను వదిలిపెట్టి దళాలు లేస్తారు ఎవరు ఈ సంసార సుఖాన్ని వదిలిపెడతారు అది పాయింట్. దాని అంటే థీరీ ఆర్మ్ చేయర్ తిన్న ధరకు మాట్లాడుతుంటారు అప్పుడు తినదారిస్తారు అని చెప్పి పాటించేది అండి. కానీ ఎవరికైనా నిజంగా ఆత్మజ్ఞానం తెలిస్తే వాళ్ళు వేరే విధంగా బతకలేడు. నీకు మంచి చెడు తెలిసిపోతే చెడు ఎవరు పడుతుంది? మంచి చెడు తెలీదు, అయిపోయిన మాట్లాడటంలో కానీ మన మనసు ఇంకా సంసారంలోనే ఆసక్తిని కలిగి ఉంది. ఇక చూస్తున్నారు, ఎవరైతే నిజంగా ఆధ్యాత్మిక జీవితాన్ని, దివ్య జీవితాన్ని ఎవరైతే తెలుసుకొని దానిని గడుపుతూ ఉంటారో, అటువంటి వ్యక్తికి పెళ్ళాన్ని చనిపోయినా ఇంకేం బాధ కలగదు, నష్టం వచ్చినా రోగం వచ్చినా ఇవన్నీ ఏడ్చే పరిస్థితులు మామూలు చెప్తారు. కానీ ఎవరికైతే అద్దె జీవితం ఉంటుందో పడిపోతుంది, దరిద్రం అయ్యింది అనుకుంటా ఉంటారు, డబ్బు పోతుంది దరిద్రం అయ్యింది, ఇవన్నప్పటి నుంచి కాపాడుకుంటున్నాయి. మన కృష్ణ మీద ఆలోచన డబ్బు నెట్ట కాపాడు, డబ్బు నెట్ట కొంచెం దరిద్రం భగవంతుడు లాగి పారేస్తుంది ప్రశాంతంగా. మందిరాల్లోకి వస్తాం, మందిరాలకు వస్తే మనం డబ్బులు లెక్క పెట్టుకోవాలి, తింటూ ఉంటాం భయం చేస్తున్నాం, అంతే కదా? మంది లెక్క ఏంటి, తినడానికి పెడుతుంది, తింటుంటే భయం చేస్తుంది, లేకుండా మేలు, దరిద్రం వచ్చింది, బంధువులతో వస్తుంటే దరిద్రం వచ్చింది, అంతే కదా? ఉంటే వాడు బాధ్యత మన మీద పోతామండి, పోతామంటే ఒక్కొక్క దరిద్రం పోయింది, పోవాలని మనం కోరుకోవాలి. కానీ పోయినప్పుడు పోయిన దానిలో మీరు మంచిని చూస్తాం, అంతే కదా? పోయిన దానిలో మనం మంచిని చూడకపోతే మనం కూడా నెత్తి మీద గుడ్డేసి కూర్చోవాలి, పోయిన వాడు ఎట్లా కూడాలి, మనం కూడా ఏడుపోవాలి పెట్టి కూర్చోవాలి, అనే కదా? పోయిన వాడిని నవ్వుతో సాగనప్పాలా, పోయిన తర్వాత కూడా మనం నవ్వుతూ ఉండాలంటే మనకి దివ్యమైనటువంటి జీవిత విధానం దొరుకుండాలి. అప్పుడు మనకు అర్థం అవుతుంది ముందరే తెలిసి ఎందుకు పోతారు ఏంటి, ముందర మనం ఎప్పుడు అనుకోకపోతే మోహన్లో కోరితే ఇంత తొందరగా పోతారు అనుకోలేదు. ఎవరైతే మరణకాలంలో కూడా, మరణకాలం మామూలుగా మనం వయసు అన్నప్పుడు ఏమి మాట్లాడతారు, మరణకాలంలో ఎవరైతే గట్టిగా సాధన చేస్తారో వాళ్ళే విచలితం కాకుండా ఉండగలుగుతారు. చిన్నప్పుడు మాట్లాడతాం అసలు మరణకాలంలో భయం పెట్టుకుంటుంది, దాన్ని ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి మాటలు కూడా ఆగిపోతాయి, మనం అందరిలాగా ఏడవడం రాకపోతే. కానీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ రకంగా అమ్మాని గురి కాదు. అటువంటి వాళ్ళు మరణకాలంలో అటు ఎవరైతే బాగా తయారవుతాడో ఆ వ్యక్తి సంతోషంగా శరీరాన్ని వదిలిపెట్టి భగవంతుడు ఎదిగిపోతాడు. ఎవరైతే తయారు కాలేదో వాళ్ళు మరణకాలంలో ఫెయిల్ అయిపోతారు, భయపడిపోతారు, పరీక్షలకు భయపడిపోతారు. చూస్తున్నాను, మనిషి మానవుడు సంతోషంగా బతకాలంటే మానవుడు వచ్చిపోయేవాడి గురించి మోహానికి గురి కాకుండా ఉండాలంటే మానవుడు ఎనిమాలు జన్మించినా ఇదే బతుకు, ఎనిమాలు జన్మించినా ఇదే బతుకు, పని దెబ్బదు, మనం తినక దెబ్బదు, మళ్ళీ ఏమి వదిలిపెట్టక దెబ్బదు. తెలియగలవాడు ఎనిమాలు జన్మతే ఇదే బతికైతే ఈ ఒక జన్మ కావాలి, ఇంకేం కావాలి, అంతే కదా? ఎనిమాటలు అడిగితే అయితే ఇక్కడికి రావుతాను. అటువంటి వాడు గట్టిగా తయారవుతాడు, గట్టిగా తయారైన వాడు బతికొండగానే అతను భగవంతుని ప్రేమలో పడి ఉండడం వల్ల మరణకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా, ఆల్రెడీ నీకు భగవత్ ప్రేమ కలిగితే చనిపోయేప్పుడు సులభంగా హరే కృష్ణ అంటారు. భగవత్ ప్రేమ లేకపోతే మళ్ళీ అమ్మ నాయన ప్రియో బలం ఉంటాం, ఇంకా ప్రేమ అనేది కలిగితే ఏ దేన్నైతే నువ్వు ప్రేమించావు అదే గుర్తొస్తావు. కృష్ణ ప్రేమ, ప్రేమ కుమార మహా మానవ జీవితానికి ఉద్దేశం కృష్ణ ప్రేమని పొందగలరు, వెతుక్కుంటాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ.